మాత్రం అందరూ ఇది మనం జరుపుకునే కార్యక్రమం. దీనికి భగవద్గీతలో భగవంతుని ఏం పేరు పెట్టాడంటే స్వాధ్యాయ యజ్ఞం. ఇది కూడా ఒక యజ్ఞం. అంటే యజ్ఞభావంతో పనిచేస్తే మనం పవిత్రం అవుతాం, దోషరహితం అవుతాం. అది యజ్ఞభావంతో ఎందుకు చేయాలంటే గాఢనిద్రలో మనకు దేహాభిమానం ఉండదు, అలాగే జాగ్రత్త అవస్థలో దేహాభిమానం లేకుండా ఉండగలగాలంటే యజ్ఞభావంతో పని చేయాలి. దేహాభిమానం ఎంతకాలం ఉంటే అంతకాలం పునరుజ్జనంలో వస్తాయి. అనివార్యం ఎవరు తప్పించలేరు, అది ఎవరు నివారించలేరు. దేహాభిమానం ఉన్నంతకాలం దేహాలు వస్తాయి, దేహబుద్ధి ఉన్నంతకాలం దేహాలు వస్తాయి. ఆత్మబుద్ధి వచ్చాక దేహం ఆగుతుంది. అయితే భగవం చేయని చెప్పాయంటే మీరు పవిత్రులు అవటానికి, అహంకారం తగ్గటానికి, కర్తృత్వ బుద్ధిని నశించటానికి యజ్ఞభావంతో పనిచేయడం. నిరయజ్ఞం, తపోయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం అని యజ్ఞాలు, జపయజ్ఞం అని యజ్ఞాలు. యజ్ఞభావంతో పనిచేస్తే మనకి పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, బాగుపడుతుంది, యహముంటుంది, పరం ఉంటుంది. ఇతడు కాలం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, కాలాన్ని మనం ఆఫ్ చేయలేం. ఈ కాల ప్రభావంలో మన శరీరం కూడా కొట్టుకుపోతుంది. అని శరీరం ఉండగానే జాగ్రత్త పడమని, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని. దేహం పొందితేగా మనం చేసేది, దేహం ఉండగానే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహం భూమి మీద తిరిగాడుతున్నప్పుడే మనోదేహం సద్వినియోగం చేసుకుని తత్వాన్ని తెలుసుకోమని. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆ తత్వజ్ఞానాన్ని పొందటం నేను నిన్ను తెలుసుకోకుండా ఏదో ఉద్ధరిస్తాను, ఏదో చేస్తానంటే నీకు చేద్దని చదువుపడదు. నేను తెలుసుకో, ఊళ్ళో ప్రపంచం గురించి తెలుసుకుంది కానీ అది తెలుసుకుంది కానీ తొందరలేదు. నువ్వు నువ్వు తెలుసుకుని అప్పుడు ప్రపంచం గురించి తెలుసుకో. నువ్వు నువ్వు తెలుసుకుని ప్రపంచం గురించి తెలుసుకుంటే మొదటి తర్వాత సొన్న పెట్టినట్టు ఉంటుంది. నువ్వు నువ్వు తెలుసుకోకుండా ప్రపంచం గురించి తెలుసుకుంటే ఒకటి లేని సొన్న, అది అర్థం చేసుకోను. నువ్వెవడో నువ్వు తెలియదు, ఈ భూమి మీద ఎందుకు వచ్చావో నువ్వు తెలియదు, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తావో నువ్వు తెలియదు, నువ్వెవడో నువ్వు తెలియదు, నేను ఏమంటావు, ఆ నేను ఎవడో తెలియదు. ప్రపంచం గురించి తెలుసుకుంటావు, ఏదో ఉద్ధరిస్తానంటావుంటుంది. మనకందరికీ అహంకారం ఉంది. మన అహంకారంతో పుణ్యం, ఏదైనా మంచి అహంకారంతో మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా చేస్తే వాడి పుణ్య పాపాలకు అతీతుడు. పుణ్యానికి అతీతుడి, పాపానికి అతీతుడి. పాపం ఎరుపు సంఖ్యలు, పుణ్యం బంగారపు సంఖ్యలు. ఓ పక్షిని తీసుకెళ్లి మనం బంగారం చేసి పందిరం చేయించి పక్షిని తీసుకెళ్లి పందిరంలో పెడతాం అనుకోండి, మా బాగుందనుకోదు, నా స్వేచ్ఛ పోయిందనుకోండి. తత్వం తెలియకుండా ఎవరికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, స్వర్గరాజ్యం లేదు, నిర్వాణ స్థితి లేదు. మనం ఎవరో స్వతంత్రం కాదు, పరతంత్రం. మనం ఎవరో మనం తెలిసిన వరకు మన స్వతంత్రం కాదు, మనం అస్వతంత్రం. మనం అందరం అస్వతంత్రం. మనస్సు ఎటు గంటే ఉంటే ఎటు గంటేస్తూ ఉంటాం. అంతా మనస్సు. రమణ మహర్షి గారిని ఎవరు అడిగారు, మీరు నిద్రపోతారా అని. నేర్కొన్నాను నిద్రపోతాడు అన్నాడు. మీరు నేర్కొంటారా అన్నారు. నిద్రపోయాడు నేర్కుంటాడు, నిద్రపోయాడు నేర్కుంటాడు, నేర్కున్నాడు మళ్ళీ నిద్రపోతాడు. నాకేనాన్ని అడిగిపోతాడు అంటే నిద్రపోయేవాడు జీవుడు నిద్రపోతాడు. మళ్ళీ ఎవరు నేర్పుకుంటాడు? ఎవరు నేర్పుకుంటే జీవుడే, జీవుడే నేర్పుకుంటాడు. ఆత్మకి ఆత్మకి నిద్ర ఏంటి? ఆత్మ నిలిపోదు, ఆత్మ నిద్రపోదు, ఆత్మ నేర్పోదు. నిద్రపోయేవాడు నేర్పుకుంటాడు, నేర్పుకున్నాడు మళ్ళీ నిద్రపోతాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు. ఇలాగే ఇవన్నీ జీవ లక్షణాలు, ఇవన్నీ ప్రకృతి లక్షణాలు. కృష్ణుడు గీతలో నా మీద నిష్ఠురాడు అనుకున్నాడు. ఈ అహంకారం కర్తృత్వం నేనేం కల్పించలేదు, ఈ ప్రకృతి కల్పించింది, మాయ కల్పించింది కానీ నేనేం నీకు కల్పించలేదు. ఈ పని నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అయింది, ఇదంతా నేను సాధిస్తున్నాను అని మనం ఏదో అనుకుంటాం కదా. మనం ఏదో అనుకుంటాం కదా, మనకి ఇంకా పని ఉందో ఆత్మస్థితి పరమంద. అందుకంటే ఇప్పుడు చేత కావు, కొత్త ఇల్లు కనిపెట్టలేం, ప్రజలు సుఖపెట్టలేం, ఇంకా చేత లేనిదా ఆత్మస్థితి పరమంద. అహంభావాన్ని కల్పించలేదు, అది ప్రకృతి కల్పించింది, మాయ కల్పించింది. అంటే మాయ ఎందుకుంటే అది పోతుంది, అది నువ్వు ఆలోచించుకుని చేసుకుని నేను మటుకు నేను నీకు కల్పించలేదని చెప్పి అహంకారం నేను కల్పించింది కాదు, అది ప్రకృతి సహజంగా నీకు వచ్చిందో ప్రకృతిని దురిపేసుకోపోతుందని. దిగుదిరుక్కున్నట్టు ప్రకృతిని వదిలించుకో, ప్రకృతిని వదిలించుకో, ఆ జీవలక్షణాలు వదిలించుకోలేక అహంకారం లేదు. నేనేదో నీకు కల్పించాను అనుకున్నావు, నేనేం కల్పించలేదు, నువ్వు కల్పించుకున్నావు కాబట్టి నువ్వు వదిలుకో. నువ్వు అసలు ప్రయత్నం చేయదు, ప్రయత్నం చేస్తే నాకు సహకారం ఉంటుంది. ఆ యజ్ఞంలో యజ్ఞభావంతో పని చేయాలి. మన స్వార్థ రహితంగా చేసే పని ఏ పని? యజ్ఞం. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రులు అగ్నిహోత్రులు యజ్ఞ హోమం చేయటం కూడా, అవి అవన్నీ ద్రవ్యయజ్ఞలోకి వస్తాయని. పూజ కూడా ద్రవ్యయజ్ఞం, మనం ఏదో 100 రూపాయలు పెట్టి గుడ్డ అభిషేకం చేస్తాం, ఇవన్నీ ద్రవ్యయజ్ఞంలోకి వస్తాయి. కానీ ఇది జ్ఞాన యజ్ఞమే. అన్ని యజ్ఞాల కంటే ఏమో ఒక పైసా కూడా ఖర్చు లేదు, కృషి లేదని చెప్పినట్టు జపం యజ్ఞం. జపం చేసుకుంటే ఈ పూజ చేయాలంటే ఖర్చు, అభిషేకం చేయాలంటే ఖర్చు, హోమం చేయాలంటే ఖర్చు, ఒక పైసా కూడా మీకు ఖర్చు లేని జప యజ్ఞం. మీరు హాయిగా కూర్చొని దేవుని పేరు రిపీట్ చేసుకుంటే ఒక పైసా మీకు ఖర్చు ఉండదు, పవిత్రులు అవుతారు. ద్రవ్య యజ్ఞం తర్వాత దానము, తపస్సు. తపస్సు అంటే ఏం లేదు, మనస్సుకి విజృంభణ ఆపు చేయాలి, రజోగుణం తగ్గించుకోవటం, అది తపస్సు. మనస్సు విజృంభిస్తూ ఉంటుంది మనకి, ఆ మనస్సు యొక్క మనస్సుని ఎండబెట్టడమే తపస్సు, మనస్సు యొక్క విజృంభణ ఆపు చేయటమే తపస్సు. మనంతా మనస్సే, మనం ఏదో చూస్తాం, మనం ఏదో విషయాన్ని ఆలోచిస్తాం, ఆ విషయం ఆలోచించడం అది నాకు కావాలనిపిస్తుంది. ఆ విషయం ఏదో ఆలోచిస్తాం కదండి, ఏదో ఆలోచిస్తే ఆ వస్తుంది, ఆ వస్తువు గురించి ఆలోచిస్తాం. ఆ వస్తువు నాకు, ఆ వస్తువు నాకు కావాలని చెప్పింది మనస్సు, మరి దానికోసం ప్రయత్నం చేసిన మనస్సు, అది పొందటం మనస్సు, ఇవంటే మనస్సే. ఆ తీసేస్తే ఏం లేదని భగవంతుడు చెప్పారు. మన ఇండియా వాళ్ళకి మనగారం అంటే బాగా ఇష్టం, ఎందుకంటే అమెరికాలు ఎవరు వస్తువులు పెట్టుకోవాలని అనుకోరు అసలు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానండి, అక్కడ 1 కోట్ల డబ్బు ఉన్న వాళ్ళు కూడా బండారు 10 కేసులు పెట్టేసుకున్నాం అనుకోరు, అంటే డబ్బు లేక కొనుక్కోవడం చేసి కాదు. మనస్సు అంటే అక్కడ మనస్సు లేదంటే మనకు బంగారం అంటే ఇష్టం. అమెరికా వాళ్ళకి ఎందుకంటే మెల్లతో ఏదో ఊటడు ఉండి పెట్టుకుని ఒక వస్తుంది సింపుల్, అది ఏం పెట్టుకోకుండా ముందు అసలు పెట్టుకోవచ్చు. ఇదంత మనస్సు, మీకు ఎందుకు చెప్తానండి, ఇదంత మనస్సు. ఆ బంగారం మీద మనకు ప్రేమ కలిగేది మనస్సే, మరి బంగారం సంపాదించేది మనస్సే, ఆ బంగారం వస్తుర్గం చేసుకునేది మనస్సు, ఇదంతా మనస్సే. ఆ బంగారం నిజంగా ప్రీతి కలిగేది ఎలాంటి వాళ్ళకు ఉండాలి కదా అంటే ప్రీతి మరి, అది ఇదంతా మన మనస్సు కల్పితం, ఇదంతా అంతా మనస్సే. ఈ మనస్సు వైశిష్ట్యం లేదు, ఏదంటే మనం నిర్మితం, అంటే మనం ఏదిగా ఉన్నామో అది మన దొరుకులోకి వస్తుంది, అది తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం ఉంటే స్వతంత్రమైనది, లేకపోయినా అస్వతంత్రమైనది. బాహ్య విషయాల వల్ల మనం ఏ విషయంలో సంతోషిస్తున్నామో ఈ సంతోషం ఉంటే మన దుఃఖం కింద మారిపోతుంది, ఏదో రోజు దుఃఖం కింద మారిపోతుంది. ఈ రూప బుద్ధి ఒకటి, నామ బుద్ధి ఒకటి, ఏదో రోజుకు దుఃఖం తీసుకొస్తుంది తప్ప దాని స్వభావం అది. రూపబుద్ధి నామబుద్ధి ఏ రోజుకైనా దుఃఖం తీసుకొస్తుంది, కష్టం తీసుకొస్తుంది. ఈ యజ్ఞంలోనే తపస్సు ఎందుకు చెప్పాడంటే గీతలో నువ్వు పవిత్రుడు అవటానికి, అంటే యజ్ఞంలోనే తపస్సు వల్ల నీకు మోక్షం వచ్చేది, నువ్వు పవిత్రుడు అవుతావు. నువ్వు పవిత్రుడు అవుతావు, మైండ్ కండిషన్ లో పడుతుంది, మైండ్ కి కంట్రోల్ వస్తుంది, మైండ్ నియమించబడుతుంది, అది హృదయాకారం చూడు. అంటే భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం, ఇవన్నీ యోగాలు చెప్పారు కదా మనకి, గీతల యోగాలు అని చెప్పారు. దీని అన్నింటి ప్రయోజనం ఏమిటంటే మనసును హృదయంలోకి పంపుతారు. మనకి రమణాశ్రమంలో జరిగింది రమణ మహర్షి ఒక్కడే, రామకృష్ణ ఒక్కడే, ముగ్గురు ఉంటారు, ఎవరు నచ్చితే అని చూసుకోవచ్చు ముగ్గురులో మనం ఎవరు నచ్చితే. ఇంకా మనకి నచ్చిన అత్యవసరంగా రమణ మహర్షిని బుధాన్ని వేసుకు తీరారు. రామకృష్ణ మట్లు అలా కాదు, ముగ్గురు ఒక్క నచ్చితే చాలు, అంటే చాయిస్ ఉంది అక్కడ, మన చాయిస్ లేదు, ఇంకా నేను కూడా ఉంటాడు అక్కడ. ఇంకా చాయిస్ లేదు, ఒకటే కూడా ఇష్టమైతే తింటూ లేచి వెళ్ళిపోవటం, ఊరుకోవడం అంటే ఏదైనా ఒక కూర నచ్చడం ఒక కూర వేస్తుంది. రమణ వచ్చింది ఇంకా మన చాయిస్ లేదు. ఆడ ముసలోడు ఇంకొకరాడు, ఆ గోచీ పాత్ర రాడు ఇంకా. రామకృష్ణ మట్టి ఎలా కలిసి ఇద్దరు, కొంతమందికి శారద మాత్రం నచ్చుతుంది, కొంతమందికి వివేకానంద బాగా నచ్చుతాడు, కొంతమందికి రామకృష్ణ పరమశ బాగా నచ్చుతాడు. ముగ్గురులో ఒకరు నచ్చితే చాలు మీకు, అంటే ఉపాసనకి. కానీ ఒక విషయం మీరు నమ్మరు, ఆశ్చర్యం ఏంటంటే రామకృష్ణ స్వామిలు రామకృష్ణ మఠంలో సుమారు గృహస్థ భక్తులు ఎదురైంది, మనలాంటి గృహస్థ భక్తులు ఎదురైంది, సన్యాసి భక్తులు 1200 మంది ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా కలిసి 1200 మంది సన్యాసి భక్తులు ఉన్నారు. ఒక విషయం మీకు ఆశ్చర్యం కలుగుతుంది, ఈ 1200 మంది స్వాములు ఎక్కువ మంది శారదామాత భక్తులు చాలా మందికి తెలియదు. ఈ సన్యాసి భక్తుల్లో 1200 మంది ఉంటే సుమారు 700-800 మంది శారదామాత భక్తులు, మిగతా ఇద్దరు శరీరం మందులు పంచుకుంటారు. రామకృష్ణుడు 200, స్వామీజీ 200. ఈసారి శారదామాత అడిగారు ఏదంటే, రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ పెద్ద పేరు వచ్చేసింది ప్రపంచం అంతా, నీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి అంత పేరు రాలేదు అంటాను. రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ కొంతమంది అయ్యారు, నీ దగ్గర కొంతమంది అయ్యారు. రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా పేరు వచ్చింది, నీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి అంత పేరు రాలేదు అంటాను. అది నా పొరపాటు కాదు, అది ఏదైనా చేసుకున్నాడు, నాకు చేయడం చేశాడు, నా పార్టీ చెప్పింది. ఆ భక్తుడు ఎప్పుడైనా ఆకలి చూసుకుంటే రామకృష్ణుడు చెప్పాడు, వీళ్ళకి ఒక చపాతి ఇవ్వకూడదు, ఒక చపాతి కంటే తట్టకూడదు, నూనె తక్కువ ఇవ్వని సేవల మీద చెప్పాడు రామకృష్ణుడు. వీడికి నూనె తక్కువ ఇవ్వని, ఒక చపాతి కంటే ఎక్కువ పెట్టకూడదు, వీడికి చపాతి కంటే ఒక చపాతి కంటే వీడికి అడగదు అని సేవల మాట చెప్పేవాడు. ఏదో చెప్తాడు ఆకలి అంత మీద ఆకలిని తెలిసి నీకేం పిలుస్తుంది అమ్మ. తక్కువ తింటే ఆకలి, ఎక్కువ తింటే అజీర్తి, అంటే నిద్ర కూడా సరిపడి ఉండాలి. ఎక్కువ నిద్రపోకూడదు, అసలు నిద్ర లేకుండా ఉండకూడదు, అలాగే అసలు తిండి లేకుండా ఉండకూడదు, అలాగే ఎక్కువ తినకూడదు. వీడికి ఒక్క చక్రాతి తింటే పనికి రాదు రాను, అనేది నూనె తక్కువ ఉండకూడదు. రామకృష్ణ పోతే ఆడ ఆకలి నాకు తెలిసి వారు ఎంత తింటాడు నాకు తెలిసి, నేను కూర్చుని కూర్చుని చెప్పి ఏదో బోధ చెప్పమని చెప్పారు. ఈ జనాలకు అది రోజు మామూలుగా వచ్చేవాళ్ళు, ఈ భక్తులు ఎవరైనా తింటారో నాకు తెలిసి అని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు పాపం ఒకరికి ఒక చపాతి తింటే సరిపోతుంది, ఒక రోజు చపాతి తింటే పొట్టం ఏమది పాపం. అంటే ఈ దగ్గర ఎంతమంది తింటారో నాకు తెలిసి ఒక అంచనా ఉంది దగ్గర నుంచి, మళ్ళీ ఒక చపాతి పెట్టవను, ఒక ఇడ్లీ పెట్టవను అని ఇవన్నీ చెప్పక్కర్లేదని చెప్పింది ఆవిడ. అంటే ఆకలి బాగా అమ్మకి ఎక్కువ తెలుస్తున్నారు. ఇది గౌరవ తపస్సుని చెల్లించరాదు. అయితే నీకు కర్తృత్వం అని చెప్పు, నువ్వు కర్తృత్వం పెట్టుకున్నప్పుడు పుణ్యానికి పుణ్యం వస్తుంది, పాపానికి పాపం వస్తుంది. కర్తృత్వం ఉన్నవాడు జన్మరహిత్యాన్ని పొంది, ఎవరికైతే కర్తృత్వ బుద్ధి ఉందో వాడు జన్మరహిత్యాన్ని పొందలేడు. అయితే నువ్వు హృదయాకారించండి, మనం కొంచెం ఇంద్రిని ఎక్కువ తాగలేదు, కొంచెం తాగామనుకోండి, శరీరం చనిపోయిపోయినా ఎంతో కొంత పాపం చెడ్డ చేస్తుంది. అలాగే మనకి పెద్ద పెద్ద చెడు తలంపులు రాకుండా కొంచెం చెడు తలంపులు వస్తాయనుకోండి, అది కూడా మనసులోకి ఎంతో మంది చెడ్డ చేస్తాయి. పెద్దే కాలం చిన్న చెడు తలంపులు కూడా అవి చేసి చెడ్డ ఎంతో కొంత మనసులో పాడు తీసుకెళ్తాయి. అయితే నీకు మనుషులతో మహాత్ములతో సాంగత్యం మంచిది, నిజంగా వాడి సమక్షంలో నీ మనస్సు హృదయాభిముఖం పొందుతుంది. అంటే హృదయం వైపుకి ప్రయాణం చేయడం అలవాటు అవుతుంది దానికి మనస్సుకి. మనస్సు బయటకు వస్తే, మనస్సు బాహ్యముఖానికి వస్తే ప్రపంచం, లోపలికెడితే చైతన్యం, లోపలికెడితే శాంతి, బయటకు వస్తే అశాంతి. మనస్సే బయటకు వస్తే ప్రపంచం, లోపలికెడితే ఆత్మ. నీ మనస్సు యొక్క చేపలను నిన్ను రాకుండానే ఆగిపోవటం ప్రారంభిస్తుంది, అది జ్ఞాని యొక్క ఔన్నత్యం. మీ పునర్జన్మ కారణాలు ఉంటాయి, పునర్జన్మ తీసుకొచ్చే కారణాలు ఉంటాయి, వాసన ఉంటుంది. పురదములో మన స్వార్థంతో చేసిన పనులు వాసన కింద పడతాయి. ఆ వాసన తొలగించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధనం అంటాడు. మనం ఏం చేస్తామంటే ఏదైనా పని ఇష్టంతో చేస్తాం, అది ఆ పని అది మనకి ఇప్పటికైనా అపకారం చేస్తున్నాం మనకు తెలియదు. ఏదో ఉపకారం మనం చేస్తాము, చివరికి వచ్చేవరికి అది అపకారం అవుతుంది. అయ్యో అయ్యో మళ్ళీ దాని తిరిగి ఆ వాసన తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏం కాళ్ళు బాడి చేసుకోవడం కడుక్కోవడం, కాళ్ళు బాడి చేసుకోవడం కడుక్కోవడం. ఓ మంచి కళ్ళు కానీ మంచి అనుకుంటాం, తీరాది తర్వాత తెలుస్తుంది అది మంచి కాదని, మళ్ళీ దాన్ని ఎదురించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అదే గీతలో భగవంతుడు వెళ్ళాడు, ఇలా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. నేను అన్ని ప్రమాణంగా తీసుకో, భగవంతుని ప్రమాణంగా తీసుకో. భగవద్గీత చైతన్యం నుంచి వచ్చింది, భగవద్గీత భగవంతుడి నుంచి వచ్చింది. నీకు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే వెళ్ళిపోతే పుణ్యకాలం కాస్త పోతుంది. భగవంతుడు ఏమి భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని, చైతన్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని, చైతన్యం నుంచి వచ్చింది భగవద్గీత అని దాన్ని ప్రమాణంగా పెట్టుకో. వద్దని చెప్పిన మాని, వద్దని చెప్పిన పని మాయని, మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టు. వాళ్ళు అనుభవించి పెద్దలు అనుభవించు 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 ఆ సారాన్ని లాగి నీకు ఇస్తున్నారు. అయ్యో నువ్వు ఎక్స్పెరిమెంట్ ఎందుకని మరి ఇప్పుడు నుట్టి మీద చేయిస్తే కరెక్ట్గానే వాళ్ళు అనుభవించి చెప్తున్నారు. మరి నువ్వు మొదలు పెడతావు ఎక్స్పెరిమెంట్, నువ్వు ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతావు. ఎన్నాళ్ళు మొదలుతో 75 చచ్చి ఊరుకుంటావు. ఈ ఎక్స్పెరిమెంట్ తోటి బుద్ధి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు ఎలా కొత్తగా కనిపెట్టి చెప్పటం లేదు. అనేక మంది వారి జీవిత సారం వేదాల్లో చెప్పారు. వాళ్ళు ఋషులు వాళ్ళు అనుభవించి అనేక కష్టయుక్తాలు అనుభవించి అంతకే కొన్ని మీద ముసలి తలకాయలు పెట్టుకోమంటారు. ముసలి వాళ్ళు మనం ఏం పని చేయించుకో అనుకుంటాం, ఒకసారి సలహా చెప్పి సలహా మనకు ఉపయోగపడుతుంది. ఋషుడు గీతలు చెప్పాడు, అనేక మంది ఋషులు వాళ్ళ అభిప్రాయాలు వేదంలో చెప్పాడు, వాళ్ళు అనిపించి చెప్పారు. అది చిలకపోతే కాదయ్యి, వాడు ఏది మంచి ఏది చెడ్డ జీవుడికి అనుభవించి చెప్పారు. ఆ వేదాలన్నీ చదవలేకపోతున్నారు. ఇప్పుడు ఆ సాధన అంతా తీసి నీకు అర్థమని నీకు చెబుతున్నాను. ఇది కొత్తగా నీకు కనిపెట్టి నీకు చెప్పటం లేదు. నేను కొత్తగా కనిపెట్టి నీకు ఏం చెబుతాం లేదు, ఎప్పుడు ఉన్నదో చెబుతున్నాను నీకు. నేను సనాతన స్వచ్ఛం, ఇవాళ ఎంత స్వచ్ఛం, కోటి సంవత్సరాల తర్వాత కూడా ఎంత స్వచ్ఛం. అయితే నీకు అనుభవాలను వాళ్ళ అనుభవాలు తీసి చెబుతున్నారు. ఉద్యానాన్ని ఎదురై చేయవలసింది చెయ్యి, కర్తవ్య కర్మ చెయ్యి. నీ శరీర యాత్ర చేసిన మీద ఆధారపడకు, నీ శరీర యాత్ర సరిపోయి నువ్వు పని చేసుకో. మిగతాయి మిగతా కాలం అంతా కూడా కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి, నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని అనుభవించి చూసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అయితే వాళ్ళు అనుభవించి అనుభవించి ఇది చెయ్యి, ఇది విధి, ఇది నిషేధం అని చెప్పాను. మళ్ళీ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఏంటి? నువ్వు చేస్తావు, ఎన్నాళ్ళు చేస్తే ఈ లోపల నీకు చావు వచ్చేస్తే వెళ్ళిపోతావు. అయితే నువ్వు మనస్సును ప్రమాణంగా పెట్టుకోకు, భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. శాస్త్రం అంటే ఎవరు? శాస్త్రం అంటే సత్యం, శాస్త్రం అంటే బ్రహ్మం, శాస్త్రం అంటే ఈశ్వరుడు, శాస్త్రం అంటే చైతన్యం, శాస్త్రం అంటే ఆ శాస్త్రం నీకు ఏం చేస్తుంది? నువ్వు ఏదిగా ఉన్నావో నీకు మోక్షస్థితికి తోడుకుపోతే అది శాస్త్రం. అది శాస్త్రం అంటే గైడ్ నువ్వు మోక్షాన్ని పొందే వరకు నేను పరుగుతూ ఉంటుంది. అది శాస్త్రం. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, దారిపోయే వాళ్ళ మాటలు ప్రమాణంగా పెట్టుకోకు, వార్తాపత్రికల మాటలు ప్రమాణంగా పెట్టుకోకు. నేను ఏదైతే బాగు చేస్తున్నావో ఆ మాటను ప్రమాణంగా పెట్టుకో. ఆ మాట ఎక్కడుంది? శాస్త్రంలో ఉంది. ఆ శాస్త్రం అంటే ఎవరనుకుంటున్నావు? అదే సత్యం, అదే చైతన్యం, అది ఈశ్వరుడు, అది సర్వవ్యాపి, వాడే గోవిందుడు. అయితే నువ్వు మానసిక నీ గురువుతో భగవంతుడితో ఈశ్వరుడితో భగవంతుడు చెప్పిన వాక్యంతో మానసికమైన అనుబంధం పెట్టుకో. నువ్వే ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఏంటి? భగవద్గీత అంటే సత్యం, సత్యం లేదు కృష్ణుడికి అవుతాం కాదు, సత్యం మాట్లాడింది అక్కడ. అంటే భగవంతుడు కాదు అని చెప్పింది మనం చేస్తామో చేయొచ్చు. చెడు మిగిలిన దుఃఖం, మిగిలిన అశాంతి, మిగిలిన క్షోభ. నీకు చదివి ఉందనుకోండి, నీకు ఏదో చదివిన పేట నేను తెలియటట్లు వెళ్తాను. ఏమొక్కరు ఇప్పుడు మన సముద్రంలో ఏదో భూకంపం వచ్చి దాన్ని వచ్చి ఇంత సైన్స్ చెడిపోయింది అంటున్నారు, మీ టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారు, ఇంత సైన్స్ పెరిగిపోయింది. అవి వస్తున్నట్టు కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. అసలు దాన్ని ఎలా అయినా ఆపిచేయలేదు. అసలు వస్తుందని కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. ఏంటి సైన్స్ టెక్నాలజీ? పంచభూతాలు ఆయనే. ఈ పంచభూతాలు ఎవరు? భగవంతుడే. ప్రపంచం అంటే ఏంటి? గాలి నిప్పు నీరు ఇది. ప్రపంచం అంటే పంచభూతాలు విజృంభించడం అంటేనే మనం కొంతకాలం విజృంభిస్తే లేదు. మన అందరినీ ముంచేయగలకు సరిపడే సముద్రంలో నీరుంది, కంగారు పడకండి మీరు. సముద్రం వాడలో సముద్రం వాడలో ఉన్నాయని పెంచడానికి సరిపడే నీరు లేదు. కైపూరి కూడా వచ్చి ముంచేసి నీరు సముద్రంలో సరిపడి ఉంది. సముద్రంలో తక్కువ నీరు ఉంది అనుకోకండి. మీరు ఎవరుకుంటున్నారు? సముద్ర ఉద్యమం పోలేదు అనుకుంటున్నారు. మనకేం పొరలేదు అనుకుంటున్నారు. వస్తాను ప్రళయం వస్తున్నాం. మన కైపీరే మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా ముంచేస్తుంది. ఎప్పుడు అదే ప్రళయం. అండ్ నేను తక్కువ ఉంది అనుకుంటున్నారు. సరిపడి నేను సరిపడేది మనం ముంచేయడానికి వీటికే పారిపోవాలనుకుంటారు. మళ్ళా చూసేవాడికి వచ్చి మీద కేటకం పడిపోతుంది. ఆ కెరటం చూస్తాం. ఒకరు మీద పారిపోవడం ప్రయత్నం చేస్తారు. ఒకరు పారిపోవడం ప్రయత్నం చేసేందుకు ఆ కెరటం వచ్చి ఒక తాడు ఎత్తి వచ్చి మా మీద పడిపోతుంది. ఫుడ్ కేసు చచ్చిపోతాం. నీ సైన్స్ నీ టెక్నాలజీ ఎంత తరక ఎంత పంచభూతాలు విజృంభించలేదు కాబట్టి నీ సైన్స్ దగ్గర విజృంభిస్తే నేను క్షణాల్లో పోతాం. అంటే ఆ వేదకాలం అయితే మనుషులు వాళ్ళు స్టడీ చేసి ప్రకృతిని శోధించి మానవ స్వభావాన్ని శోధించి ఇట్లాగి ఆ సరైన భగవద్గీతను చెప్పాను. అది ప్రమాణంగా తీసుకుని జీవిస్తే బాగుపడతావు, లేకపోతే నువ్వు ఆలోచించుకుని ఇష్టం వచ్చినట్టు చెయ్యి. బలవంతుడు ఏం చేయటాడు భగవంతుడు? అర్జునుడితో చెప్పి నీ గల బలవంతు ఎలా చేయని చెప్పాడు. కానీ బలవంతుడు మనకి చేయలేదు. నువ్వు కల్పోషాట అని. గురువు భౌతిక కార్యం కాదు, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే ప్రమాణం బ్రహ్మమే, గురువు అంటే చావు లేని సత్పదార్థమే. మన శరీరం చనిపోయినప్పుడు బంధువుల తోటి స్నేహితులతోటి అందరితో సంబంధం చెయ్యిపోతున్న ఒక గురువుతో తప్పించు. అదే పుణ్యనోట్లో పడ్డ మాంసపు మొక్క. గురువుట్లో పడ్డ మాంసం మొక్క బయటకు వస్తుంది, కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు బయటకు రాలేడు. వాడు రక్షింపబడతాడు. అంటే గురువు మీరు ఏదైనా మంచి స్థితిలో ఉన్నారనుకోండి, మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు కూడా ఆ స్థితిలోకి రావడం చూస్తారు. మీరు మన చీఫ్ మినిస్టర్ చేస్తాడు రాజశేఖర్ రెడ్డి. మీరు చంద్రబాబు గారు లౌక్యుడు కాదు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఒక మంచి గుణం కాదు. నమ్మిన వాడు స్టేజ్ మంచివాడు చెడ్డవాడు దగ్గర పోస్ట్ ఇచ్చేయాలనుకుంటాడు. మనం నమ్మన్నాడు వాడు మంచివాడే చెడ్డవాడు. మన పదవులు అయినప్పుడు మనం నమ్మన్నాడు, మనం పదం ఇచ్చినప్పుడు నమ్మన్నాడు. నమ్మిన వాళ్ళు వదిలేసిన ఏదో పదం ఇచ్చారని చూస్తుంటాడు. అంటే విశ్వాస పాత్రను విడిచిపెట్టకూడదు. అది చెడ్డవాడు వచ్చాం మంచివాడు వచ్చాం వేరే విషయం. విశ్వాస పాత్రను విడిచిపెట్టకూడదని ఒక మనిషికి ఎంత ఎలా ఉంటే దేవుడు మనం విశ్వసిస్తా అంటే అక్కడ దేవుడికి ఎలా ఉంటుంది? మనం ఒక మామూలుగా 10 మంది ఓటు వేసిన ముఖ్యమంత్రికి ఎలా ఉంటే విశ్వాస పాత్రను మనం విడిచిపెట్టకూడదని. మన భగవంతుడి పట్ల మనకి సజీవమైన విశ్వాసం ఉంటే ఆయన ఎలా ఉంటాడు మన పట్ల? ఒక మామూలు మనిషికి ఎంతున్నప్పుడు విశ్వాస పాత్ర మీద ప్రేమ ఈశ్వరుడికి ఎంత ఉంటుంది? అంటే మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం. మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం. అంటే భౌతిక గురువు అంటే దేహం కాదు, గురువు అంటే దేహం కాదు. దేహం పోయిన తర్వాత కూడా గురువు చూడ అనుబంధం కంటిన్యూ అవుతుంది. గురువు అంటే ఎవరు? ఆత్మ. గురువు అంటే సత్యం. ఆ సత్య జ్ఞానం మనకు కలిగే వాడు గురువు నుంచి పెట్టిన వాడు గురువు అంటే. కృష్ణ భగవంతుడు కూడా భగవంతుడు అంటారు. వాడు కూడా దేవాది దేవుడు కూడా కృష్ణుడంటే గోవిందుడు కూడా దేవతలకు దేవుడు అనుకుంటున్నాం కదా, పైగా దేవతల అగ్రదేవుడు అనుకుంటున్నాం కదా. ఆయన కూడా భగవద్గీత ఏం చెప్పారంటే అర్జున నేను ముముక్షత్వం కలిగింది. ముముక్షత్వం లేకుండా మోక్షం రాదు, జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు. ముముక్షత్వం కలిగి జ్ఞానం కలిగి వినయం కలిగి ఎవరికే తత్వజ్ఞానం పొందాడు, ఎవరైతే తత్వం అనుభవంలో ఉందో, ఎవరికైతే తత్వం అనుభవంలో ఉందో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని సముపార్జించాడో వాడి దగ్గరికి వెళ్ళి స్వయంగా నేర్చుకుని వారికి పిలిచి కలిగేలాగా మాట్లాడి వారిని నీ పట్ల వారికి అభిమానం కలిగేలాగా మాట్లాడి ఆత్మవిద్యను సంపాదించుకుని అర్జునుడు చెప్పాడు గీతలో గురువు యొక్క వైభవం అక్కడ చెప్పాడు. భగవాన్ గారు ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం ప్రయత్నం చేయటం మానేసి అమృతానుభవం పొందడానికి ప్రయత్నం చేసి మానేసి ఏది నిత్యము ఏది సత్యము సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు మనం కూడా ఉంటుందో అటువంటి ఆనందాన్ని పొందటానికి మానేసి అటువంటి ఆనందాన్ని పొందటానికి సాధన చేయటం మానేసి ఇది సాధించాలి అది సాధించాలి అది సాధించాలి ఇది సాధించాలి ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఒక పిచ్చవాడ నీ దేవ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది. ఈ దేవ ప్రారంభంగా పని చేయవలసి ఉంటే చేస్తావు, ఆ పని చేసి నీకు యోగం అయితే ఆ పని జరగదు. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు, పోనీ నీ దేహం ద్వారా జరగవలసిన పని జరుగుతుంది. ఆ జరిగే పని ఎవరు ఆపు చేయలేదు, ఆ దేహ ప్రారంభం. ఆ దేహం ఏ పని మీద వచ్చిన పని అయిపోతుంది. గాంధీ గారు సరిగ్గా స్వరాజ్యం వచ్చింది, గాంధీ గారి శరీరం విడిచిపెట్టే చరించే వచ్చిన పని అయిపోయింది. కొంతమంది సంపాదించి చచ్చిపోతారు, తినేవాళ్ళు ఏర్పాటుగా ఉంటారు. ఈ తెరగపడి తినేవాళ్ళు ఏర్పాటుగా అనుకుంటారు. నేను ఆడి పాపం గంజన్మ తిని, ఆడి గింజను తిని పాపం కోడలను కూడా మానేసి గింజ నుంచి పాపం కష్టపడి సంపాదించి చచ్చిపోతారని ఈ మిగతా వాళ్ళు అందరూ ఈ ప్యాకెట్లు ఖర్చు పెట్టేస్తారు. ఈ తెరగపడి తిని మన ప్యాకెట్లు కొట్టాం అంటే అది సంపాదించే బుట్టడం, ఇది ఖర్చు పెట్టడానికి బుట్టడం. ఏది ఇది ఖర్చు పెట్టేస్తాను అనుకోండి, అది అలా బుట్టగా ఇంకా సంపాదించేవాళ్ళు తిని కూడా ఒకరు స్వరాజ్యం తెచ్చిన ఒకరు ప్రయత్నించే చూస్తాను కదా, లోపల చూస్తున్నాం కదా. కొంతమంది కష్టపడి మామూలు బట్టలు వేసి చిరిగిపోయిన బట్టలు వేసుకుని బట్టలు కూడా శుభ్రమైన తొడుక్కోరు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని సంపాదించి చచ్చిపోతారు. అవి అధికారం లేదు, తింటారా తెలపని తింటారంటారు, తింటే చేస్తారు. పైగా పైగా ఆ డబ్బులు బట్టి చెడ్డ వాళ్ళ చెడ్డ వాటిలో కడతారు, లోపల భూమిలో పాడవుతూ ఉంటారు, శరీరానికి అనారోగ్యం తెచ్చుకుంటారు, మనసు కుళ్ళిపోతారు. ఇంతే వాడు అందుకు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, దరిగి కది లోకం అది. ఇంతకీ నేను బాగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్ వాడు తెచ్చోడా, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకో, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకో, వచ్చిన పని మర్చిపోకు. నీ జయ ప్రారంభంలో ఏది జరగవలసి ఉంటుంది జరుగుతుంది. నీ జయ ప్రారంభంలో ఒక పని చేయాలనుకుంటే జరిగిపోతుంది, ఇష్టం అయిపోయింది. ఆ పని ద్వారా జరిగి యోగం లేదనుకో, అది జరగదు. ప్రయత్నం చేసినా జరగదు. నీ ద్వారా జరగవలసి ఉంటే జరిగిపోతున్న ప్రారంభంలో ఉంది కాబట్టి నీ ప్రారంభంలో లేదు. నీ ప్రయత్నం చేసినా జరగదు. అది నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి, నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి ఆ డెస్టిని నడిపిస్తూ నీ దేహాన్ని నడిపించి వెళ్ళిపోతా ఉంటుంది. శ్మశానానికి ఇంటి వరకు ఈ లోపల కలగపూర్వం చేసేసుకుని లోకంతో కాదాచ్యం పొంది నీ మనసుని పూజ చేసుకుని పాడవకుని ఆత్మజ్ఞాన సంపాదనకు ప్రయత్నం చెయ్యి. నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు. నీ సాంబార్థం చేసేసుకోకు. క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ గీతలో కృష్ణుడు అంటాడు, ముందు అసలు అర్థం చేసుకో, అర్థం చేసుకో, స్పష్టత రావాలి నీ బ్రెయిన్ లో. అలా స్పష్టత వస్తాంటే నీ జ్ఞానంలో వచ్చేస్తాను, లోపలకి వెళ్ళక్కర్లేదు. అది ఏదో నీకు వెళ్ళేప్పుడుగా నీకు ఎంత వేరుగా ఉందో తెలుస్తాను. నువ్వు నీళ్ళు పెడక్కర్లేదు. మనం నిప్పు దగ్గరికి వెళ్ళామనుకోండి, అది నిప్పుని ముట్టుకోక్కర్లేదు. దగ్గరికి వెళ్ళేప్పుడుగా ఎంత వేరుగా ఉంటుందో తెలుస్తుంది. అలా లోపల ఆనందం అది అర్థం అవుతాయి, సబ్జెక్ట్ మీకు అర్థం అవుతాయంటే కొంత ఆ క్లారిటీ అంటే ఆలోచనలో స్పష్టత. నీ క్లారిటీ వివేకంలో ఉన్న స్పష్టత, ఆ స్పష్టత వచ్చేప్పటికీ నీకు లోపల ఆనందం అనుభవం, ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. అక్కడ వచ్చేప్పటికీ నీకు కొంచెం ఆనందం అందుతా ఉంది. సరే వస్తువు పంచేదే చెప్పక్కర్లేదు. అసలు అవగాహన లోనే కొంత వచ్చేస్తుంది నీకు. నిప్పుడు ముట్టుకోక్కర్లేదు, దగ్గరగా ఉంటే నిప్పు ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే వస్తువు దగ్గరికి ఎలా వస్తువుని పొందకముందే నీకు ఆ వస్తువు చాలా నీ అండర్స్టాండింగ్ వల్ల, నీ అవగాహన వల్ల ఆ వస్తువు శక్తి ఎటు ఉండదు, ఆ వస్తువులో నానం ఎటు ఉండదు, ఆ వస్తువు యొక్క వైద్యం ఎటు ఉండదు, ఆ సమీపంలో నీకు తెలుస్తూ ఉంటుంది. రమణ మహర్షి గారు అనేవారు, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒట్టి చెప్పిన వాడు ఎవరు, నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఒక సైంటిస్ట్ వచ్చాడు రమణ మహర్షి గారికి, దేహం పోయినప్పుడు జీవితం కూడా పోవాలి, తర్వాత జీవితం ఇవ్వకూడదన్న ఉద్దేశం. కానీ జీవితం తర్వాత కూడా జీవితం ఉంటుందని, దేహం ముగిసినప్పుడు జీవిత యాత్ర ముగియని అది నాకు ఇష్టం లేకపోయినా నేను చూసిన తర్వాత దానికి లెక్క వస్తుంది. అందుకే మనుషులు లెక్క సంతోషం మహాత్మా యొక్క దర్శనం దానికి అంతర్ముఖం చేస్తుంది. బాడీ అంతా నేను తెలుసుకునేందుకు ఇది దేవుడు చెప్పడం ఎందుకు మీకు? అది లోపల వస్తువు లేదంటే ఉంది, కానీ ఇంద్రియములకు అందదు, మనస్సుకు అందదు, వాక్కుకి అందదు. వాక్కుకి అందదు, మనస్సుకి అందదు, ఇంద్రియములకు అందదు. అది లేదంటే ఉంది, మీకు అందనంత మాత్రం చేసేది లేదని కాదు. అంటే మన రెండు నుంచి పెట్టకూడదు. బ్రహ్మ మహర్షి గారు అన్నారు, నీకు భక్తి వస్తే ముక్తి వచ్చేసి చెప్పాను. చేతిలో డబ్బు ఉండాలి కానీ రైలు టికెట్ అని చెప్పి కొనుక్కుంటానండి. ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలనుకోండి మనం, మెడ్రాస్ ఆ చేతిలో డబ్బు ఉంటే టికెట్ అని చెప్పి కొనుక్కుంటున్నాం. డబ్బు ఉండాలి కానీ టికెట్ ఊరికి వెళ్ళి చేరుకోకుండా భక్తి రావాలి కానీ వస్తే ముక్తి వచ్చేసినట్టే అన్నాడు ఇంకెవరు రమ్మ మహర్షి గారు. చేతిలో డబ్బు ఉందనుకోండి భక్తి షాప్కి భక్తిని చెప్పుకోనుకుంటూ డబ్బు సంపాదించడం కష్టం కానీ ఇది భక్తిని సంపాదించేవో ముక్తి చేతికి వచ్చేసినట్టే అన్నారు ఆయన. రైల్లో కూర్చున్నాడు అరగంటో ఎనకో ముందు పడేస్తున్నా కదా మమ్మల్ని తీసుకెళ్లి మెడ్రాసులో. ఆ భక్తి రావాలి. శంకరాచార్యులు వారు శివానంద మహర్ రాశారు, శ్రీశైలంలో రాశారు. ఆయనకి భారతదేశంలో రెండు క్షేత్రాలు పరమ ప్రీతి. ఎవరికి? శంకరాచార్యుల వారికి. ఒకటి కాశీ, రెండు శ్రీశైలం. ఒకసారి వచ్చి నెల రెండు నెలలు అలా ఉండిపోయారు శ్రీశైలం. అప్పుడు శివానంద మహర్ రాశారు. ఆ శివానంద మహర్లో శివుడి గురించి రాస్తాడైనా, నీ నెలనిండా పాము వేసుకున్నావు, నీ నెలనిండా పాముడేసుకున్నావు, నన్ను పాముడేసుకున్నావు, నేను ఏదైనా ఇంకా నేను ఆభరణాలు ఏమడుగుతాం? జపజ్ఞానం ఇంటికంటే ఈ బుద్ధి వల్ల దోషాలు పోవటం తనకి. నాకు జన్మాంతరం నుంచి అనేక దోషాలు ఉంటే మన బుద్ధిలో తెలుసున్న కొన్ని తెలియనీకుండి, తెలుసున్న కొన్ని ఉంటే తెలియనీకుండి, తెలుసున్నా తెలియని అన్ని నాశ వస్తాయి. అది జపజ్ఞానం యొక్క ప్రయోజనం, స్మరణ వల్ల అది ప్రయోజనం. అంటే మానసిక అనుబంధం కనుక పెట్టుకుంటే, మానసికమైన అనుబంధం కనుక మనం పెట్టుకుంటే మనసు మన దోషాలు కూడా నశిస్తాయి. మహర్షిని గురించి చెప్తున్నాడు, హోలీ కంపెనీ గురించి చెప్తున్నాడు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, సహజంగా గాలి వచ్చినప్పుడు, సహజంగానే నీకు అవసరమైన గాలి వస్తున్నప్పుడు టేబుల్ ఫ్యాన్ తోటి, సీలింగ్ ఫ్యాన్ తోటి పదే ఉందన్నాడు. సహజంగా గాలి వచ్చినప్పుడు టేబుల్ ఫ్యాన్ తోటి, సీలింగ్ ఫ్యాన్ తోటి పదే ఉంది. అదే మహర్షి యొక్క సన్నిధానంలో, వాళ్ళ సమక్షంలో నీ లోపల జన్మాంతరంలోంచి ఏదైనా వాసనలు వస్తుంటే నీ ప్రయత్నంతో పెద్ద సంబంధం లేకుండానే, నువ్వు పెద్ద కష్టపడక్కర్ లేకుండానే వాసనల కాలి బూడిదవుతాయి. అది మహాత్ములు చేసే నీకు ఉపకారం. వాళ్ళు అనుకోరు నీకు ఉపకారం చేయాలని అనుకోరు. వాళ్ళ దగ్గర ఉపకారం చేయాలని అనుకోవటం లేరు, జరగటం లేరు. వాళ్ళేమో అనుకోరు, వాళ్ళకు ఉపకారం చేయాలని అనుకోరు. అనుకుంటే మనస్సు ఉంది అక్కడ, అలాగ అనుకోరు. వాళ్ళకి ఎవరో జరగవలసిన పని జరిగిపోతూ ఉంటుంది. జ్ఞాని నేను ఉద్దేశించాలని అనుకోరు, కానీ వాళ్ళ ద్వారా పని జరుగుతూ ఉంటుంది. కానీ అనుకోరు, అనుకుంటే మనస్సు వస్తుంది అక్కడ. కానీ ఏం అనుకోరు వారు, వారు ఊరకు ఉంటారు. వారు ఏం లోపల నుంచి ఊరరు, వాళ్ళు ఊరకు ఉంటారు. ఊరుకుంటూ జరగవలసింది ఎలా జరిగిపోతా ఉంటుంది వాళ్ళ సమక్షంలో. అందుకని ప్రత్యేకంగా ఇలా చేయి అలా చేయని ఏం బోధించరు వాళ్ళు. వాళ్ళ సమక్షంలో జరగవలసినంతా జరిగిపోతూ ఉంటుంది. మనైన సమక్షంలో వాసన మనస్సు నిశ్చితమవుతుంది. నువ్వు జపం చేసి ధ్యానం చేసి పెద్ద కష్టపడినా కానీ మనసు అదుపులోకి రాకపోతే మనుషులు సన్నిధులు, మహాత్ములు సన్నిధులు, జీవన్ముక్తులు సన్నిధులు, ముముక్షుల సంతులు సన్నిధులు, జిజ్ఞాసుల యొక్క సన్నిధులు, ఆ సీకర్స్ ఆఫ్ ట్రూత్ వాడు సత్యాన్వేషకుల సన్నిధులు, నీ మనస్సు నిర్మలమవుతుంది, నీ మనస్సు నిశ్చితమవుతుంది, నీ మనస్సు అణుగుతుంది, ఆత్మజ్ఞాన సముపార్జనకి ప్రిపేర్ అవుతుంది. ఆ గురువు యొక్క అంటే జ్ఞాని యొక్క సన్నిధానంలో, మహర్షుల యొక్క సన్నిధానంలో, మహాత్ముల యొక్క సన్నిధానంలో మామూలుగా నేను ప్రిపేర్ అవ్వటమే కాదు, నీకు సమావేశించి కూడా కలుగుతుంది. విజయ సిద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కలుగుతుంది, నీకు ఏకం ఉంటుంది, పరం ఉంటుంది. భగవంతుని నిరంతరం స్మరించుకోవటం వల్ల మనకు అన్నీ ఇస్తాడంటే అన్నీ ఇచ్చి మోక్షం ఇస్తాడట. అంటే వాడికి ఏకం ఉంది, పరం ఉంది. విశ్వాసం ఈ నడిచేలో ఉన్నాయి, ఈ పరం లేదు. అది బయట ఉన్న సత్పురుషుడు నీ హృదయంలో ఉన్న సత్యంలోకి తీసుకువెళ్తారు. బైబిల్లో ఒక మాట ఉంది, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖము లేదు. అది క్రీడం లేదు. నీ హృదయంలో ఉన్న సత్యం అదే జ్ఞానం, అది బ్రహ్మం, అది అనంతం, అది నీకు తెలిసే వరకు స్వాతంత్రం లేదు. నీకు తెలియచ్చా ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు. చనిపోయిన వాడు పుట్టడే అంత కాయమో, పుట్టిన వాడు చనిపోవటం కూడా అంతే కాయం. నీ ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు. అది చక్కడం నిన్ను తిప్పుతూ ఉంటుంది. నీకు స్వాతంత్ర్యం లేదు. ఎప్పటి వరకు నీ హృదయంలోని సత్యం, నీ హృదయంలోని జ్ఞానం, నీకు అనుభవం అయ్యే వరకు నీకు స్వాతంత్ర్యం లేదు. స్వాతంత్ర్యం లేనప్పుడు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. కొంతమంది అంటారు అంటారు మాకు అన్ని ఉన్నాయి సుఖం లేదంటారు. కొంతమంది అంటారు మాకు అన్ని ఉన్నాయండి సుఖం లేదు అంటారు. అన్ని ఉంటే సుఖం ఎక్కడ చూస్తుంది? లోపల ఏముంది అని తెలియాలి కదా. వెయ్యకరంలో ఏ బట్టలు కట్టుకుంటాడు, మనం ఏ బట్టలు కట్టుకుంటున్నాం, వాడు ఏ తిండి తింటున్నాడు, మనం ఏ తిండి తింటున్నాం, వాడికి వెయ్యకరం ఉందా అదనంగా సుఖం ఆ లోపల పొందవలసింది ఎలా పొందుతాడు? వాడికి బయట కంఫర్ట్ తీసుకొస్తున్నది. మీకు డబ్బు ఉందనుకోండి బాగా, మీ శరీరానికి కంఫర్ట్ తీసుకొస్తుంది. మీకు బాగా అర్థం చేసుకోండి. కానీ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. మీకున్న డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి కార్లు కొనుక్కోవచ్చు, విమానాలు కొనుక్కోవచ్చు అని కూడా అది అయితే, అలాగే మీ మనస్సుకు నిగ్రహాన్ని మీ డబ్బు తీసుకురావు. మనస్సుకి నిగ్రహం తీసుకురావడం డబ్బుకి చేతగానే ఇప్పుడు మోక్షం ఎలా తెచ్చిపెడుతుంది? ఇది కామన్ సెన్స్ ఉంటే చాలు మీరు అర్థం చేసుకోవడానికి. డబ్బు వల్ల మీకు మనోనిగ్రహం రానప్పుడు ఇంక మోక్షం ఎక్కడి నుంచి వస్తుందని రానే రాదు. కానీ డబ్బు చేసి పని డబ్బు చేసి పెట్టమని, డబ్బుకి చేత కాని పని మీరు డబ్బు నాయకుడిని చేసి పెట్టమని. హరిచంద్ర ప్రసాద్ గారు తణుకు ఏదైనా ఆశ్రమం కట్టుకున్నారనుకోండి, ఆయన ఆశ్రమం కట్టి కూర్చుంటే ఒక్కడే వెళ్ళడు. ఆయన గురించి ఎందుకు వెళ్తాడు? కానీ డబ్బు ఉందని ఆశ్రమాలు కట్టేసుకుంటే ఎవడు రాడు. జ్ఞానం ఎక్కడ కూర్చుంటే అదే ఆశ్రమం, అదే తీర్థం, అదే కాశీ, అదే గంగ, అదే గాయ, అదే అరుణాచలం. డబ్బు శరీరం కొంత సుఖం తీసుకువస్తుంది, మనసుకు నిగ్రహం తీసుకురాలేదు, బాడీ కంఫర్ట్ తీసుకువస్తుంది, మైండ్ కంట్రోల్ తీసుకురాలేదు. మైండ్కి కంట్రోల్ తీసుకురాని డబ్బు మోక్షాన్ని వస్తుంది. ఈ వేదంలో చెప్పాడు, మీకున్న డబ్బు వల్ల కానీ, మీకున్న చదువు వల్ల కానీ, మీకున్న సంతానం వల్ల కానీ, మీకున్న గౌరవం వల్ల కానీ, మీకున్న యశస్సు వల్ల కానీ, మీకున్న అధికారం వల్ల కానీ మోక్షం రాదు. అంటే ఏ వస్తువునా చేసేదో చేయగలరు, కానీ దాని చేతకైన పని చేయలేదు. అది భగవాన్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు 10 రూపాయలు సంపాదించవచ్చు, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, అది ఆక్షేపణ ఏం చెప్పటం లేదు, మీ ప్రారంభం ఏంటో వస్తుంది. ఆ 10 రూపాయలు ఉండగా మన శరీరంలో చచ్చిపోతుంది. ఒకసారి మన శరీరం ఉండగా అదైనా పోతుంది. కొంతమంది అది సంపాదించుకుంటే బతుకొండగా పోతుంది. మనం బతుకొండగా పాపంగా 3వ తరంలో 4వ తరంలోనో పోతుంది. మనం సంపాదించింది ఒకసారి అది ఉండగా మనం పోతాం, అయితే మన శరీరం ఉండగా అదే పోతుంది. ఒకసారి వచ్చింది పోయి తీరుతుంది, వచ్చింది పోయి తీరుతుంది. అక్కడదాకా డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఉదాహరణకి ఒక సంవత్సరాన్ని ప్రాక్టీస్ మానేయండి, మొత్తం ఎవరైనా తీరలేదు మర్చిపోతాడు. మీరు ఆస్తిమాట ఊరిలో డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన వైద్యం చేస్తాడు, ఒక సంవత్సరాన్ని మానేయమనండి ఆ వైద్యం, మొత్తం ఆయనకు ఇచ్చిన చదువు, ఆయనకు ఇచ్చిన మందులు పేరు, మందులు కంప్లీట్ గా మర్చిపోతాడు. తలకాయ పూర్తి బలమేమో కూడా మర్చిపోతాడు. వచ్చింది పోతుంది, నేర్చుకున్నది కూడా పోతుంది. ఇప్పుడు ఉండేది వచ్చింది పోతుంది, మనం నేర్చుకున్నది కూడా పోతుంది, మనస్తో నేర్చుకున్నది కూడా పోతుంది, అభ్యాసం చేస్తే ఉంటుంది పోతుంది. ఇది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. సర్వకాల అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఎప్పుడు ఏ వస్తువు ఉంటుందో దాన్ని పొందటం లాభమా? ఇవాళ పచ్చగా ఉంది, రేపు ఎండిపోయే వస్తువుని పొందటం లాభం మీరు ఆలోచించుకోండి. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదానికి మీరు చాలా కష్టపడుతున్నారు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువు సంపాదించడానికి కూడా మనం కష్టపడతానికి అన్నది రాదు. దానికి కూడా చాలా కష్టపడుతున్నారు. రైతు బాగానే ఉంది. ఈ చిన్న వస్తువుకే మీరు ఇంత కష్టపడేటప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఎప్పుడు సమానంగా ఉండే వస్తువు దాని పొందడం గొప్ప. ఇవాళ పచ్చగా ఉండే పోయే వస్తువుని గొప్ప, పోయే వస్తువుని పొందడం గొప్ప. అంటే స్వప్నానికి, జాగ్రత్త అవస్థకి, నిద్రకి, అన్నిటికీ అతీతంగా ఉన్న వస్తువుని పొందటం గొప్ప. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేని వస్తువుని పొందటం గొప్ప. ఇంకోటి చెప్తున్నా, మళ్ళీ మరి రిపీట్ చేస్తున్నాను మీకు. గాఢ నిద్రలో దేహాభిమానం లేదు, గాఢ నిద్రలో దేహాభిమానం లేదు. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే సంతోషించరు, విమర్శిస్తే దుఃఖపడరు. ఎప్పుడు గాఢ నిద్రలో జాగ్రత్త వస్తువు అలా ఉండటం నేర్చుకోండి. నేను మాట్లాడుతున్నాను మీకు. గాఢ నిద్రలో మన మంచంలో ఇచ్చేవారు స్వాత్రం చేస్తారనుకో మనకేమనిపించింది, వికారం లేకుండా ఉంటాం. ఎవరో వచ్చి తిడతారనుకోండి, అప్పుడు వికారం లేకుండా ఉంటాం. గాఢ నిద్రలో నీకు దేహ అభిమానం లేదు, అదే జాగ్రత్త వస్తున్న దేహ అభిమానం లేకుండా ఉండటానికి నేర్చుకోండి, అభ్యాసం చేయండి. అభ్యాసం కూసి విద్య, అభ్యాసం లేకుండా ఇది రాదు. ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలో ఉండే వస్తువును పొందడానికి అసలు ప్రయత్నం వదిలేసి మీ జీవితం ఉంటే ఏళ్ళ పచ్చగా ఉంటే దీనికి రేపు ఎండిపోయి రేపు ఎండిపోయే దానికే నువ్వు ఖర్చు ఉండే జీవితం అంతా వేస్ట్ చేసేది. అంటే ఇప్పుడు భగవాన్ చెప్పింది ఏంటంటే అండి, మీ ఇంటికి చుట్టం వస్తాడనుకోండి, మీరు గ్యాస్ పని చేసి కాఫీ పెడతారు అంతేనండి. మీరు ఇంటికి చుట్టం వస్తే ఎలా పెడతారండి గ్యాస్ పోయి? మీ ధనవంతుడైతే గ్యాస్ పోయి అందరికీ ఉంటాయని మరి అది లేకపోతే కట్టెలు తిరిగి పిరకలతోనే పెడతారు ఏమండి. కట్టెలు తిరిగి పెట్టినా పర్లేదు కాఫీ, గ్యాస్ పోయి తిరిగి పెట్టినా కాఫీ పర్లేదు. మీ దగ్గర 100 రూపాయలకాయచారు, 100 రూపాయలకాయచారు ఉన్నాయనుకో, 100 రూపాయలకాయచారు, 1000 రూపాయలకాయచారు పూడి పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఎవరైనా ఎలా కాసిస్తారండి? 1000 రూపాయలకాయచారు ఇరువు నీకు తెలుస్తుంది. 1000 రూపాయలకాయచారు పూడి పెట్టి కాఫీ కాయవు నువ్వు ఏం కలిస్తే లోపల ఇది ముంటే గ్యాస్ పోయి లేకపోతే తిలక వేస్తావు. నీకు అర్థమవుతుంది నీకు అంటే 1000 రూపాయలకాయచారుని పొలిగో పెట్టి కాఫీ కాసేటం ఎటువంటిది? అమూల్యమైన ఈ జీవితాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని జ్ఞానాన్ని పొందటం మానేసి చిన్న విషయాలు ఖర్చు పెడుతున్నాం. అది కాఫీ కాసేవడానికి పిరకలు సరిపోతాయండి, అది పొలాలు సరిపోతాయి, అది గ్యాస్ 1000 రూపాయలకాయచారు పొలిగో పెట్టక్కర్లేదండి. అంటే జీవితం చాలా విలువైంది, జీవితం చాలా విలువైంది. దీన్ని వేస్ట్ చేసుకుంటున్నామని చెప్పడం కోసం అలా చెబుతున్నాను బలాసం. అదే కృష్ణుడి గీతలో ఏం చెప్పాను, నీ కర్తవ్య కర్మ చేసుకో, నీ దేహయాత్ర సరిపడి పని చేసుకో, భగవద్గీతను చదువుకో, గంగలో నీకు అవకాశం ఉంటే గంగలో స్నానం చెయ్యి, గోవిందుని భజించుకో, నీకు ఏమైనా కలిగి ఉంటే పెట్టుకో, దేవ ప్రారంభంగా ఏది జరిగినా గౌరవం వచ్చినా అదో గౌరవం వస్తే కుంగిపోకు, అనవరం వస్తే కుంగిపోకు. నేను దేహానికి ప్రారంభాన్ని బట్టి వచ్చింది, దేహానికి ప్రారంభాన్ని బట్టి వచ్చింది. అది నిజం కాదు, అది స్వప్నం. ఆ స్వప్నాన్ని చూసి ఒక అంగారు పెడతాయంటే ఇప్పుడు మీకు ఏం కూర్చొని డబ్బు ఉంది అనుకోండి, ఇంకా మాట వరుసు కొనుక్కోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి సబ్జెక్టు. మీకు రాత్రి ఏ కూర్చొని డబ్బు ఉన్నట్టు కలవచ్చుంది, మీకు డబ్బుంది డబ్బుంది అనుకుంటాను, మెలకు వచ్చేస్తుంది, ఏదో టైంలో మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చాక నాకు ఏ కొట్లున్నాయి ఏ కొట్లున్నాయి నువ్వు సంతోషిస్తావా? నువ్వు సంతోషించు, ఏం చేసి సంతోషించాలో చెప్పండి. మరి అది అసత్యం అని మీకు తెలిసిపోయింది. వచ్చి మేము అడుగుతాను కూడా మీరు సంతోషించాలి, మీకు ఏ కొట్లుందని సంతోషించు, ఏం చేసి సంతోషించాలో చెప్పండి. అది అసత్యం అని మీకు తెలిసిపోయింది. అది అసత్యం అని మీకు తెలుసున్నది. మేము వచ్చిన మేము సంతోషించమన్నా సంతోషించరు మీరు. అజ్ఞాని ఎదురు నుంచి నేర్చుకున్నాడు, స్వప్నం నుంచి జాగ్రత్త వస్తువు నేర్చుకున్నాడు, జ్ఞాని జ్ఞాని ఈ జాగ్రత్త వస్తువు చూడడానికి నేర్చుకుంటాడు, అది జ్ఞానం. ఇప్పుడు మీరు మెదట్లో ఒక కాడు వచ్చింది అనుకోండి, మీకు అనుకోని మాట వచ్చు, మెదట్లో కాడు వచ్చింది అనుకోండి, మెరుగు వచ్చింది, మెదట్లో కాడు దీనికి స్వప్నంలో కాడులు తిరుగుతున్నట్టు వచ్చింది అనుకోండి, కానీ మెరుకు వచ్చాక మీకు ఆ కాడు కోసం మీరు తిరుగుతారు ఎక్కడుంది ఎక్కడుందని లేదు ఏం చెప్తారని చెప్పండి, అది అసత్యం అని తెలిసిపోయింది. నా కాలిపోయిందని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, ఏం చెప్తా సత్యం కాదని మీకు అర్థం, సృష్టి కూడా అని అయితే భగవంతుడు మీ ప్రారంభాన్ని బట్టి మీరు కొంతమందికి అన్ని అవకాశాలు ఇస్తాడు, భగవంతుడు మీకు ప్రారంభాన్ని బట్టి అన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి, కానీ అవకాశాలను చూసి అవినయం తెచ్చుకోకూడదు. మీకు భగవంతుడు నిజంగా అన్ని అవకాశాలు ఇచ్చాడనుకోండి, అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటే ఇది మంచి జన్మ ఇస్తాడు, అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. భగవంతుని ఏ అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అది మన ఆత్మజ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోవాలి. మీకు దీపం ఉంది, ఇక్కడ దీపం ఉందనుకోండి, ఆ దీపం కింద మనం తిరగటాడుకోవచ్చు, ఆ దీపం కింద భగవద్గీత చదువుకోవచ్చు. అందులో దీపం నేను పేకాట ఆడుకున్నవాడు పేకాట ఆడుకోమని చెప్పదు, భగవద్గీత చదువుకోమని చెప్పిన భగవద్గీత చెప్పదు. వాడు వాసన బట్టి వాడు చేస్తాడు, వీడు వాసన బట్టి వీడు చేస్తాడు. ఈ గొడవలకి నాకు సంబంధం ఏంటంటున్నాడు కృష్ణుడు గీతలో, అది వాడు పక్క తప్పుకుంటున్నాడు. ఆయన వాడిని పేకాట నేను వాడికి వెళ్ళిపోస్తున్నాను, వీడికి వెళ్ళిచరిస్తున్నాను, అయితే వీటిలో వాడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు పేకాటాడు, భగవద్గీత చదువుకున్నాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు, ఎవడు అలవాటు ఆడిని ఎవడు వాసిన వాడిని వాడు అవగతికి పోతాడు, ఈ పురోగతికి పోతాడు, నాకు సంబంధం ఏంటన్నాడు ఆయన. నేను వెళితే వాడికి ఇస్తాను వీడికి ఇస్తున్నాను, బాగుపడేవాడు బాగుపడుతున్నాడు పాడేవాడు పాడవుతున్నాడు, ఇది అంత స్వప్నమే, అంత స్వప్నం. పైగా ఇంకోటి జయాపజయములు గౌరవాలు అగౌరవాలు అంటే ఇప్పుడు మీరు ఈసారి చిన్న పని చేస్తే గొప్ప లాభం వస్తుంది. కొంతమంది కొంతమందికి చిన్న పని చేస్తారనుకోండి అది గొప్ప లాభం వస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఏంటి ఈ మొత్తం దానికి ఇంత ధనవంతరి పేదంటే లాభం వచ్చింది అనుకుంటాం, అలా కంగారు పడకండి. ఆ పూర్వజన్మకి దీనికి ఏదో సంబంధం ఉంటుంది, పూర్వజన్మలకి దీనికి సంబంధం ఉంటుంది. అయితే శాస్త్రంలో ఏం చెప్పాయంటే మీకు లాభం వచ్చినా ఏదైనా సడన్గా లాభం వచ్చినా సడన్గా నష్టం వచ్చినా దీనికి పూర్వజన్మకి ఏదో సంబంధం ఉంటుంది, అది మీకు అర్థం కాక కంగారు పడతాం. సరిపోతారు మనకి వాళ్ళకి ఎంతవరకు అనుబంధం ఉందో అంతవరకు. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకో, నలుగురు ఒకరు చనిపోరు, మనం ఉండగా వాళ్ళనో చనిపోతారు, వాళ్ళు ఉండగా మనమే చనిపోతారు. అంటే అనుబంధం మనకు ఆ కుటుంబంతో ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, దుఃఖపడద్దు. బతుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని కనిపెట్టుకుండకండి, ఆ గది ఎప్పుడు ఖాళీ అవుతుందని కనిపెట్టుకుండకండి. బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకోనకండి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. ఈ రెండు నేర్చుకోండి మీరు. నువ్వు బతుకున్న వాళ్ళు మనం గౌరవంగా చూడాలి, అది ఎప్పుడు చనిపోతారు ఇప్పుడు చనిపోతారు వెళ్ళిపోతే బాగుంది వెళ్ళిపోతే బాగుంది అలా అనుకోకూడదు. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకూడదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద మనకు నిజంగా గౌరవం ఉందనుకోండి, ఆయన బతుకున్నారని అనుకు బతుకున్నారు, ఆయన బతుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలాగో ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి వాళ్ళ మీద మనకు నిజంగా గౌరవం ఉందనుకోండి, గౌరవంగా ఉంది గౌరవం ఉందనుకోండి, వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళు బతుకున్నప్పుడు ఎలా ఉన్నారు ఉన్నప్పుడు కూడా అలా ఉండగలిగితేనే వాళ్ళ మీద గౌరవం ఉన్నట్టు. మనకు రామకృష్ణ పరమహంస గారి భక్తుల్లో డైరెక్ట్ భక్తుల్లో రామకృష్ణ ఉండకూడదు, ఇష్టం ఉంది. ఆయన పేరు ఆయన గురువు గారి పేరు ఆయన పెట్టుకున్నాడు. మద్రాసు మఠం అంతా ఆయన అభివృద్ధి చేశాడు. ఆ రామకృష్ణ పరమహంస గారి బొమ్మకి ఆ విగ్రహానికి శీతాకాలం ఒక బట్టలు తిరుగుడు, వేసాకాలం ఒక బట్టలు తిరుగుడు. శీతాకాలంలో కొంచెం పరిసరం తప్పుడు కట్టివాడు, వేసాకాలం పరిసరం తప్పుడు కట్టివాడు. ఇంకా ఆయన బొమ్మ అనుకోలేదు. ఆయన రామకృష్ణ ఆయన దృష్టిలో రామకృష్ణ పోయడం అంటే ఉన్నాడని వాడికి మోక్షం. శీతాకాలం కొన్ని పరిసరం తప్పుడు కట్టివాడు ఆ విగ్రహానికి ఆ బొమ్మకి. వ్యాసకాలం పలచడం దుప్పట్లు వేసేవాడు అంటే గాలి వేయరాయి. అంటే రామకృష్ణ మన దృష్టిలో పోయాడు, ఆయన దృష్టిలో ఉన్నాడని, ఆయన చూస్తున్నాడు ఉన్నాడని, ఆయన బతుకున్నట్టుగానే జీవించాడు. చనిపోయినట్టు ఎప్పుడు రామకృష్ణుడు రామకృష్ణుడు జీవించలేదు. మెడ్రాస్ మఠం అభివృద్ధి చేసిన రామకృష్ణుడు ఆ గురువు గారి పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన పేరు రామకృష్ణానంద. కింద విష్ణు గారు అన్నారు, ఓ భగవాన్ నీతోటి నాకున్న ఆయన బాగుంది, ఇది నాటిది కాదు కానీ ఏది నాటిదో నాకు తెలియదు. ఇంత విష్ణుగా ఉన్నాడు భగవాన్ తోటి, నీటితోటిన్న అనుబంధం ఈ నాటిది కాదని తెలుస్తాను. ఈ జన్మ ఈ జన్మ ఈ జన్మ కాదని మటుకు స్పష్టంగా తెలుస్తాను. ఈ నాటి అనుబంధం కాదని తెలుస్తాను కానీ ఏ నాటిదో తెలియతుండే. ఎక్కడో ఆత్మ ఉందని నువ్వు చెబుతున్నావు, నీ శరీరం కూడా ఆత్మ. ఆ దీక్ష భగవంతుడి ప్రేమ పొంది ఏదో ఆత్మ ఉంది ఎక్కడ ఉందని చెబుతాను, నీ శరీరం కూడా ఆత్మ. ఈ శరీరం ఆత్మ కాకపోతే ఏమంటుంది? ఆ శరీరాన్ని ఎవరు తొడిగారు? వాసన తొడిగిందా? వాసనలోనే తొడిగిన ఆ శరీరాన్ని వాసన తొడుక్కలేదు. ఆ శరీరాన్ని ఎవరు తొడుక్కున్నారు? ఆత్మని తొడుక్కుంది కాబట్టి శరీరం కూడా, నీ శరీరం కూడా ఆత్మ. వాసన వాసనా సహితంగా మీకు ఆ శరీరం వచ్చి ఉంటే అసలు వాసన వల్ల శరీరం వస్తుంది. వాసన వాసనలో మీకు ఆ శరీరం వచ్చి ఉంటే అది ఆత్మ కాదు, శరీరం ఆత్మ కాదు. ఆ శరీరాన్ని ఎవరు తొడిగారు? ఆత్మ తొలగింది, ఆత్మే కావాలని తొలగింది ఆ శరీరాన్ని. అప్పుడు నీ శరీరం కూడా శరీరం ఎలా అవుతుంది? అది కూడా ఆత్మ. నీ శరీరం కూడా ఆత్మ, నీ మాట ఆత్మ, నీ శరీరం ఆత్మ, నీ స్వరూపు ఆత్మ. అంత ఆత్మ ఆ శరీరాన్ని కోరికలు తొలగలేదు. ఏ తొడిగింది? ఆత్మ తొడిగింది. ఆత్మ తొడిగింది శరీరం ఆత్మ కాకుండా ఎలా ఉంటుంది? శరీరం ఆత్మ కాదు, శరీరం ఆత్మ కాదని చెప్తే మీ మాయలో పట్టడం లేదని శరీరం ఆత్మని మనకు తెలుస్తుంది అన్నారు. వెంటనే మనం అనుకునేది ఏంటంటే అది సాధిందాం ఇది సాధిందాం అలా అనుకోకుండా ఒకరు సాధించవలసింటే సాధిస్తారు. మీ దేహం మీ ప్రారంభాన్ని బట్టి ఏదైనా సాధించాలంటే సాధిస్తారు. మీ దేహం ద్వారా ఏదైనా సాధించవలసి ఉంటే అడగదు. మీ దేహం ద్వారా సాధించలేని ఏదంటే మీరు ప్రయత్నం చేసినవి జరగదు. ఆ దేహాన్ని ప్రారంభానికి ఎదురైంది. మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోండి, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోండి. మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు అనుభవం పొందండి. జీవితానికి చావుకు భేదం వచ్చి జీవితానికి చావుకు భేదం లేదు. ఆ భేదం అభేద స్థితికి ఎదిగి రండి. ఇప్పుడే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ మీకు శక్తి చాలటం లేదనుకోండి, కనీసం మీ శరీరం మరణించే రోజుకైనా మీరు పొందవలసింది పొందండి. ఇది ట్రైనింగ్ గ్రౌండ్. ఇది ఇతర లోకాలకి ఏం లేదని, మంచి లోకాలు చెడ్డ లోకాలు అంటే నువ్వు సాధన పనికి వచ్చే లోకాలు కాదు. అంటే ఇక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే మీ శరీరం అటు ఇటు తిరిగేటప్పుడే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుని తరించండి. ఒకవేళ మీకు ఏమైనా కష్టాలు వస్తే కంగారు పడకండి, అది స్వప్న. మీకు ఏమైనా బోధాలు వస్తే గర్వం పొందకండి, అది స్వప్న. ఇది బాగా అర్థం చేసుకోండి. మీకు ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి జీవితంలో కంగారు పడకండి, అది స్వప్న. అయితే మీకు సంతములు వచ్చాయనుకోండి గర్వం పడకండి, ఏం చేయాలి? అది అది స్వప్నమే. అది డ్రీమ్ స్టెప్, ఇది డ్రీమ్ స్టెప్. మీకు ఏదైనా సంపదలు వస్తే మీ మనస్సు అంత రకమో సంపదలు తినడం. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం కూడా మీ మనస్సు అంత రకమో మీ కష్టం కూడా అంతేనిజం. ఇది కష్టం అనేది కొంచెం చెడ్డ స్వప్నం అనుకోవచ్చు, సంపద అనేది కొంచెం మంచి స్వప్నం అనుకోవచ్చు, జయం అనేది కొంచెం మంచి స్వప్నం అనుకోవచ్చు, అపజయం అనేది చెడ్డ స్వప్నం అనుకోవచ్చు. కానీ స్వప్నం స్వప్నమే, మంచి స్వప్నం అసత్యమే, చెడ్డ స్వప్నం కూడా అసత్యమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ముందు అసత్యాలు అయితే ఈ రెండు దాని గురించి ఏం కంగారు పడద్దు, అది అసత్యమే, ఇది అంచే. మీరు చెడ్డ స్వప్నం వచ్చిన అసత్యమే, మరి మంచి స్వప్నం వచ్చినా కూడా అది అసత్యమే అని ఇవన్నీ తలాబ్దాలు విడిచిపెట్టండి. ఇదంతా అనాత్మ, ఇది దీనికి ఆత్మకి ఇచ్చే సంబంధం లేదు. మీరు అనుకునే గొడవలకి, మీ ప్రారంభాలకి, మీ పూర్వజన్మలకి, మీ పునర్జన్మలకి, మీకుండే సంతములకి, లేదా మీకుండే భోగాలకి, మీకుండే కష్టాలకి, మీకుండే నష్టాలకి, మీకుండే బాధలకి, మీకుండే బాధలకి, లేకపోతే మీకున్నటువంటి ఐశ్వర్యాలకి, అసలు సత్యానికి, ఆ నగర సత్యానికి, ఆ పరమ సత్యానికి, మనం చెప్పుకునే ఈ గొడవలకి ఇసుమంతో ఈ సంబంధం ఏది వచ్చింది, నాకంత సంబంధం లేదు. చింతాకంత సంబంధం లేదు, కానీ ఏదో ఒక సంబంధం దానికి కంగారు పడిపోతాం. నువ్వు మనం చెప్పుకునే విషయాలు అనాత్మకు సంబంధించి, నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మ, నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మ. ఇది నువ్వు అనాత్మ కూడా, నీ పనేది నువ్వు శ్రద్ధగా చేసుకో, పనితనులు అవ్వద్దు. నీ పనితనులు జ్ఞానానికి పనికి విలోమం లేదు, జ్ఞానానికి పనికి విలోమం లేదు. నువ్వు చేసుకునే పనేది చక్కగా చేసుకో, అది ఈశ్వరుడికి ప్రీతి కలిగేలా చెయ్యే పని. అప్రీతిగా చేయకు ప్రీతిగా చెయ్యి, అయిష్టంగా చేయకు ఇష్టంగా చెయ్యి. నువ్వు పని ఇష్టంగా చేస్తుంది, జ్ఞానం రావటానికి ఆ పని సహకరిస్తున్నా నీకు. ఇది జ్ఞానం వచ్చేకనే మీరు ఎప్పుడైతే చటుక్కున వస్తుంది కమ్ముడు తాడపు. ఎప్పుడు ముహూర్తం పెట్టేసుకున్నాడు అప్పుడు నీకు ముహూర్తం పెట్టేశాడు భగవంతుడు. ఆ ముహూర్తం చెందుతాడు మనకు, ముహూర్తం మటుకు పెట్టేశాడు నీకు కూడా. ఆ ముహూర్తం తెలియదు రాజేమో రాజేమో అనుకుంటున్నాం. ఇవాళ ఆదివారం ఉండి ఆదివారం, రేపు సోమవారం కదా వస్తుంది, కాదు సోమవారం వస్తుంది, ఇంకా అనుమానం నీకు అది మోక్షం వచ్చేస్తుంది. నీకప్పుడు ముహూర్తాలు జరిగితే ముహూర్తాలు పెట్టేశాడు. ఆ ముహూర్తం పెట్టాక మళ్ళీ నేను ఎక్కడ యాగి చేయకుండా ఇవ్వడం. ఆ ముహూర్తం పెట్టాక దేవుడు పెట్టిన ముహూర్తంలో నీకు అమృతానుభవం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? అమృతానుభవం వచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంటే, అయ్యి బాబా తెలియక చాలా బాధలు పడిపోయాను, తెలియక కష్టాలు పడిపోయాను, తెలియక దుఃఖం తెచ్చేసుకున్నాను, ఏమీ లేని దానికి దుఃఖం తెచ్చేసుకున్నాను, ఏమీ లేని దానికి బాధపడిపోయాను, ఏమి లేని దానికి కష్టపడిపోయాను, అమృతం ఏమీ లేని దానికి ఎంత గౌరవ తెచ్చి పెట్టుకున్నాను అనిపిస్తుంది. వాళ్ళు జ్ఞానులకి పండితులకి మధ్యం తేడా, అని శాస్త్ర పండితులకి జ్ఞానులకి మధ్యం తేడా చెప్తున్నాను. ఊరికి పాండిత్యం కూడా ఊరికే కష్టపడిపోయే వస్తుంది, కానీ శాస్త్ర పండితులకి జ్ఞానికి ఆత్మజ్ఞానికి మధ్య తేడా. కాఫీ తీసుకుంటాం అనుకోండి, ఇలా కాఫీపై మొరగంటుంది, కాఫీపైనే మొరగంటుంది. ముందు మనం నోట్లో పెట్టుకోగలిగింది కాఫీ తగదు, మొరగ తగదు. ఆ మొరగ లాంటిది పని సగట, ఆ మొరగన గెంతికెళ్ళి లోపల కాఫీ నోట్లో పెట్టుకున్నప్పుడు జ్ఞాని చెప్పిన మాట అనుకుంది. కాఫీ నోట్లో పెట్టుకుంటే పాలు తగవు, మీకు మొరగ తగ్గుతుంది. అది శాస్త్ర పండితులు చెప్పిన మాట్లాడు. ఆ మొరగల గింటికెళ్ళి లోపల ఉన్న కాఫీని నోట్లు వేసుకున్నప్పుడు జ్ఞాని చెప్పిన మాట్లాడు. పండితులు చెప్పిన మాట ఇంకా మొరగ, ఆ మొరగ లోపల కలవ నోటికి చదువుతూ ఉంటుంది, కానీ విడిచి మటుకు ఎంతో కొంత తెలుస్తానంటుంది. మొరగ ఒకటి తగులుతుందంటే మనకి ఇంద్రుడు లోపల కలుపుతానని మొరగలే ఉంది, కానీ కాఫీ ఎంత బాగుందో మనకు చెబుతూ ఉంటుంది. శాస్త్ర పండితులు చెప్పే మాట అక్కడ దారి చూపిస్తుంది. మొరగ లోపల కలగా పిల్లలతో రాగిపోతున్నాయి, కానీ కాఫీ రుచి ఎంతో మంది చెప్పేస్తుంది మనకు. అది కాఫీ కాదు, మొరగ కాఫీ కాదు, కాఫీ రుచి మటుకు చెప్తా ఉంటుంది. అంటే శాస్త్ర పండితులు చెప్పి దాని మొరగ లాంటిది, మహాజ్ఞాని చెప్పి లోపల మిల్క్. ఓ మీకు ముహూర్తాలు అయిపోయిన పెట్టేశాడు మోక్షం రావటానికి. ఇచ్చాడు మీకు ముహూర్తాలు పెట్టబోతే మార్గంలో ఒక రాడు. మీరు ముందు ముహూర్తం పెట్టాక మీకు ఈ మార్గంలోకి వచ్చాడు. నేను సరించి యోగం లేదనుకోండి, అసలు ఈ మార్గంలోకి రానేరారు. అసలు చివరిసారిగా చెప్తున్నా ముగించింది మనకి, మళ్ళీ ముగిస్తున్నాను నేను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కార్యస్థం కోసం, రిపీటెడ్ గా చెప్తున్నాను మీకోసం కాదు నా సంతృప్తి కోసం. ముగిస్తాను ముక్తి మీద చెల్లిస్తే అది కాలుస్తుంది, ముక్తి మీద చెల్లిస్తే నేను కాల్చమని అడగక్కడ అది కాలుస్తుంది, అది నివారించడం దాని స్వభావం. దీని స్వభావం అది ఆ నిప్పి యొక్క స్వభావం. అలాగే మనం రోజు చెడుతలంపులు వస్తుంటే మనం చేసి స్నేహాలు పెద్ద స్నేహాలు అయితే చివరికి నిధులేదు దుఃఖం, అది ఎవరు దుఃఖం రాకుండా, మీకు దుఃఖం లేకుండా ఎవరు ఆరు చేయలేదు దుఃఖం వచ్చేస్తుంది. సజ్జన సాంగత్యం ఎందుకంటే మంచి తలంపులు రావటానికి మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, రోగాలు కూడా తగ్గుతాయి సంతన శాఖ. వదే అసలు చెప్పడం ఎవరైనా శరీరంలో ఏదో కొంత అనారోగ్యం ఉంటే మనసు ఏదైనా అశాంతి ఉంటే మూడు ముక్కలు అనుకోమన్నాడు వేదవ్యాసుడు. మన ముసలవాడు, మన సంస్కృతికి మూలమైన, మన ఇద్దరు ముసలవాళ్ళని గౌరవించాలి, ఒక యాసుడు రెండు వాల్మీకి, మన ముసలవాళ్ళు వాళ్ళు మన సంస్కృతికి మూలం. వ్యాసుడు ఏం చెప్పాలంటే మీకు మనసులో అశాంతి ఉంటే, శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ మూడు అనుకోమన్నాడు. అచ్యుత అనంత గోళంగా అనని నిరంతరం అచ్యుత గోళంగా అచ్యుత అనండి, అచ్యుత అనంత గోళంగా అచ్యుతాలు